Sabes que se'm va agradar és el teu. చూస్తూ ఉండాలి. 12 రోజులు పాటు 12 క్షణాలు గడిచినట్టు గడిచిపోయి అయినా ఇది పెద్ద విశేషము కాదన్న. మన జీవితాలే ఇంత చిన్నపిల్లలు కాబట్టి అలా అలా రోజులు గడిచిపోయి 50 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళు అలా నిండిపోతున్నాయి కదా. అందులో ఇదో భాగం. అలాగే ఈ సృష్టి కూడా ఎప్పుడు ఆరంభమయ్యిందో ఎంతకాలం కొనసాగుతుందో దీనికి ఆది అంతం మధ్య ఎవరు చెప్పలేదు. అందుకే పురాణాలు ఆద్యంతరహితుడు అన్నారు పరమాత్మని. అంటే భగవంతుడు మనకి వల్లే ఆది మధ్య అంతం లేనివాడు. ఒక వ్యక్తిని చూడగానే ఇదిగో ఇవి వీడి కాళ్ళు, ఇక్కడి నుంచి మొదలైంది వీడి శరీరం. ఎప్పుడైనా నిలబడ్డానికి మూలమైన పాదంతో మొదలు పెడతాడు కనుక శరీరాన్ని. ఇప్పుడు ఆ విగ్రహం చూడండి, అది ఆది బేస్ అన్నాం. ఆది అంటే ఇదో మధ్యలో నడుము ఉంది, శిరస్సుతో ఇంకా అంతం అయ్యింది. ఇది ఆది మధ్య అంతం అంటే సాధారణ మానవులకి విగ్రహాలకి ఆది మధ్యాంతాలు ఉంటాయి. కానీ అంతటా నిండి ఉన్న విశ్వానికి ఆది మధ్యాంతాలు అంటే ఏం చెబుతాం? ఏదో ఒక భూమి అంటే మధ్యరేఖ, భూమధ్యరేఖ అన్నాం, తూర్పు రేఖ అన్నాం, ఇంకా అక్షాంశం అన్నాం, రేఖాంశం అన్నాం. కానీ మొత్తం చరాచర జగత్తు లెక్కేస్తే ఎన్ని గోడాలు ఉన్నాయో, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, ఎన్ని సూర్యమండలాలు ఉన్నాయో. ఇప్పుడున్న సూర్యుడు లాంటి వాడు సూర్యుడు అనంత కోటి ఉన్నారట. అందుకే అమ్మవారిని ఉజ్జద్భాను సహస్రాభ, ఉదయిస్తున్న సూర్యుడు 1000 మంది ఎటువంటి కాంతితో ఉంటారో అటువంటి కాంతి అని చెప్పారు. కాబట్టి ఈ జగత్తుకి ఆది మధ్యాంతాలు లేవు. జగత్తంతా పరమాత్మ స్వరూపమే కనుక విశ్వం విష్ణువు అన్నారు. అందువల్ల ఆయనని కూడా మనం ఆదిమధ్యాంతరహితుడు అన్నాం. ఆయన ఆదిమధ్యాంతరహితుడు అవడం వల్ల కాలం ఎప్పుడు మొదలైందో ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అన్నాయి కదా. దీనినే ఎప్పుడో నేటికి దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం అన్నమాచార్య గారు కూడా చూసిగా 900 ఏళ్ల క్రితం ఉన్నాడు ఆయన. నానాటి బ్రతుకు నాటకం, రోజు రోజు నీ బ్రతుకు ఒక నాటకం. ఇందులో పాత్రలు ప్రవేశిస్తూ ఉంటాయి, ఇదే నాటకం మళ్ళీ ఆడుతూ ఉంటాం, మళ్ళీ ఆడుతూ ఉంటాం, మళ్ళీ తీసేస్తూ ఉంటాం మేకప్. కాబట్టి దీనికి కూడా ఎక్కడ ప్రారంభమైందో ఎక్కడ అంతమైందో తెలియదు. షేక్స్పియర్ కూడా అదే చెప్పాడు అన్నమాట, ఈ జీవితం గొప్ప నాటకం, ఎప్పుడు మొదలయ్యిందో ఎక్కడ అంతమవుతుందో తెలియదు అన్నాడు. ఒక్కొక్కడు ఒక్కో రకంగా చెప్పారు. అదే దానిని పెంగళి నాగేంద్రరావు ఏనాడో ఎక్కడనో ఈ నాటక పరిసమాప్తి, ఎంత అందంగా రాశాడు పాట కూడా. గుణసుందరి కథలో 1946లో రాశాడు ఆయన ఈ పాట. మహాత్ములు జ్ఞానంతో రాసిన పాటలు అది. ఏనాడో ఎచ్చటనో ఈ నాటక పరిసమాప్తి, ఏనాడో ఎచ్చటనో ఈ నాటక పరిసమాప్తి, జ్ఞానమొసగి దారి చూపి దీవుల మముదీవింపగా ఉపకార గుణాలయవై ఉన్నావు గదే మాత. అంటే చెట్టు చివరికి కొసం వెళ్ళిపోయి ఎప్పుడు మొదలైందో ఎక్కడ అంతమవుతుందో ఎవరికి తెలియదు. అందుకే ఇందులోంచి కనీసం ఉన్నంతకాలం శాంతి పొంది బయటపడడానికి నువ్వే దారి చూపించాలి, జ్ఞానం ఇవ్వాలి అని వేడుకుంటుంది ఒక భక్తురాలు. ఒకప్పుడు ఈ అనుమానం అసలు ఎలా మొదలైంది, మనం ఎక్కడికి వెళ్ళాలి, మన పయ్యనం ఏమిటి, మనశ్శాంతి ఎలాగా, ఈ అనుమానాలు మానవులకి వచ్చినట్లే భూదేవికి వచ్చింది. వరాహస్వామి రూపంలో శ్రీ మహావిష్ణువు భూమిని పైకెత్తాడు. ఎత్తగానే భూదేవికి ఒక అనుమానం వచ్చింది, స్వామి ఇవాళంటే నా నిత్యం ఇలా ఎన్నోసార్లు పైకెత్తుతున్నావు, అసలు ఎప్పుడు నేను పుట్టానో నాకే తెలియదు, ఏదో నువ్వు చెప్పావు కనుక ఫలానా కాలంలో పుట్టామని అనుకోవాలి, ఆ కాలం ఎంతో తెలియదు. తల్లిదండ్రులు పిల్లలకి ఒరే నువ్వు 1970లో పుట్టావురా అని డేట్ ఆఫ్ బర్త్ తీసారు స్కూల్లో, దాన్ని బట్టి మనం నమ్ముతున్నాం అంతే కదా. నిజానికి మనకు తెలిసిన ఆ రోజే పుట్టామో లేదో, ఎక్కడ పుట్టామో మనకేం తెలుసు. కానీ డేట్ ఆఫ్ బర్త్ని వేశారు. ఏదో ఫలానా 1977 ఈ వ్యక్తి పుట్టాడు, లేదా 66 ఈ వ్యక్తి పుట్టాడు అని ఏదో స్కూల్ సర్టిఫికెట్లోనో పంచాయతీ ప్రోలోనో మున్సిపాలిటీలోనో పెట్టారు. పెట్టారు కాబట్టి నమ్ముతారు. ఇవ్వాలంటే ఇంకా కాస్త కంప్యూటర్ డేటా ఉంది. ఆ రోజుల్లో అది లేని రోజుల్లో స్కూల్లో మీరు ఏం వేస్తే అది. ఒక ఆయన రిటైర్ అయినాడు, వాళ్ళ తమ్ముడి తర్వాత 5 ఏళ్ళకి ఈయన రిటైర్ అయ్యాడు, తమ్ముడు ముందు రిటైర్ అయ్యాడు. ఎందుకంటే వాడు నాన్నగారు పొరపాటు నేను చేశాడు, ఇద్దరికంటే ఈ తమ్ముడి కంటే అన్నగారికి తక్కువ వేశాడు డేట్ ఆఫ్ బర్త్, సుఖంగా ఉంది. దాంతో ఈయన షష్టి పూర్తి రహస్యంగా చూసుకుని, వాడు షష్టి పూర్తి అయిపోయిందంటే ఎవడో పిటిషన్ పెడతాడు వీడి సర్వీస్ అంచేత ఇంట్లో రహస్యంగా షష్టి పూర్తి చేసుకుని ఎవరిని పిలవకుండా రిటైర్మెంట్ ఫంక్షన్ మాత్రం పిలిచాడు. ఆ ఫంక్షన్కి వాళ్ళ 3వ తమ్ముడు షష్టి పూర్తి చేసుకున్నాడు. అంటే ఎలా ఉందో చూడండి. కాబట్టి పూర్వకాలం అలా ఉండేది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, సహజంగా మనం అదృష్టవశాత్తు ఫలానా డేటు ఫలానా నక్షత్రం అని వాళ్ళు ఖచ్చితంగా చెబితే నమ్మాలి, లేదా తెలిస్తే ఒప్పుకోవాలి. ఖచ్చితంగా ఇది అని ఎవడూ చెప్పలేడు. తల్లి కడుపులోంచి భూమి మీదకి శీర్షోదయం ఎప్పుడైందో డాక్టర్ గారు కూడా చెప్పలేరు. ఇంత మనోరమ గారు కూడా ఒక సెకండ్ అటు ఇటులో చెప్పగలరు, కానీ లిప్త కాలం తేడా లేకుండా ఎవరైనా చెప్పగలరో చెప్పలేము. అందుకని నేను ఎన్ని యుగాలుగా సముద్రంలో ఉంటున్నానో, ఎప్పుడెప్పుడు నువ్వు ఉద్ధరిస్తున్నావో, ఈ సృష్టి ఎలా ఆరంభమవుతుందో ఎలా నశిస్తుందో తెలియదు. నా బతికి ఎలా ఉందంటే ఇక ప్రజల సంగతి చెప్పేది ఉంది. అసలు వీడు ఆయుద్ధాన్ని ఎవడు చెప్పగలడు? వీళ్ళు తరించాలంటే నువ్వు వీళ్ళని అనుగ్రహించడానికి ఏదైనా ఒక మంచి మార్గం చెప్పు. నిన్ను దర్శించాలి, నిన్ను పొందాలి, ఎప్పటికప్పుడు నీకు సంబంధించిన ఆనందం పొందాలి. అంటే అక్కడ వరాహస్వామి కాబట్టి భగవత్ సంబంధ ఆనందం పొందాలంటే ఒక సులభోపాయం చెప్పు అని భూదేవి అడిగింది. దేవీ భాగవతంలో 9వ స్కంధంలో 9వ స్కంధంలో ఆవిడ చాలా ప్రశ్నలు వేసింది. ఆ కట్టాలన్నిటికీ భూదేవి వరాహస్వాముల సంభాషణ అని పేరు. అందులోనే ఒక గొప్ప మంత్రం కూడా ఉంది. ఎవరికైనా ఈ ల్యాండ్ సంబంధమైన తగాదాలు ఉంటాయి అనుకోండి, కర్మగారు స్థలం కొన్నారు, అదేమో వాడు రిజిస్టర్ చేయడు రాదు, డబ్బులు పుచ్చుకున్నాడు ఆ అడ్వాన్స్ నారాయణ, లేదా హఠాత్తుగా ఏదో $100,000 పెట్టి స్థలం కొన్నాక క్రైసిస్లో పడి అది పాతికలో పడిపోతే వీడు గొల్లును వాలెట్టాడు, అందులో కాస్త కొస్తే అమౌంట్ కాదు. ఇలాంటప్పుడు బయటపడడానికి భూదేవికి సంబంధించిన ఒక ఉపాసన ఉంది. ఓం శ్రీం క్రీం వసుంధరాయి స్వాహ అని ఒక గొప్ప మంత్రం. ఆ మంత్రం ఉపాసన వల్ల ఎంతో మంది అందులో బయటపడి వాడు ఉన్నారు. కొంతమందికి కర్మయోగం ఎలా ఉంటుందంటే ఇంటి యోగం అని ఉండదు, గృహయోగం. ఎంత కష్టపడి ఇల్లు కట్టుకున్నా ఇల్లు కట్టుకున్న కొద్ది రోజులకే మళ్ళీ కుదరకు ట్రాన్స్ఫర్ అవుతాడు, మళ్ళీ అద్దిల్లు మామూలు. ఇది కర్మయోగం అన్నమాట. అంచేత సొంత ఇంట్లో ఉండడం కోసమని కూడా ఈ మంత్రాన్ని ఉపదేశం చేసి చేసుకోమనేవారు. నేను నిజంగా చెబుతున్నాను, ఇందులో అశోక్తి లేకుండా. హైదరాబాద్లో ఓ 10 ఏళ్ల క్రితం ఉపన్యాసం చెప్తున్నప్పుడు ఒక ఆయన కనపడ్డాడు. ఆయన మంత్రోపదేశం పొందిన శిష్యుడు. చెయ్యి చూపించి, గురువుగారు నాకు ఏదైనా గృహయోగం ఉందా అని అడిగాడు. నాయన నీకు ఇల్లు గృహప్రవేశం అయితే నీకు ఇబ్బంది, నా మాట విని హాయిగా కొంతకాలం పాటు కిక్కులు పడకుండా అద్దీట్లో ఉన్నాను, ఏమైనా నాకు ఇల్లు కావాలన్నాడు. వద్దంటే వినవయ్యా అంటే వినండి, మీరు ఏమైనా నా కోసం ఇవ్వండి అన్నాడు. సరే ఏదో కొంత ఇచ్చి, కానీ నువ్వు ఎక్కువ కాలం ఉండలేవు, ముందే చెబుతున్నాను అన్నాను. మొత్తం మీద ఆయన నల్లకుంట దగ్గర మంచి అపార్ట్మెంట్ కొన్నాడు. ఆ రోజుల్లో మంచి హంగులతో 10-11 ఇప్పుడు 2000 సంవత్సరం అంటే అక్కడ 13 ఏళ్ళు అయింది. మంచి పొజిషన్లో ఉన్నాడు ఆయన హైదరాబాద్లో. ఈ గృహప్రవేశమైన 2 నెలలకి ఈయన తీసుకెళ్లి కడపలో వారేశారు ట్రాన్స్ఫర్. గోల్ వాలెట్టాడు, ఎంత ప్రయత్నించినా ఈయన పలుకుపడే మధ్య లేదు, అక్కడికి వెళ్ళిపోయాడు. ఈ ఇల్లు అద్దెకిచ్చి మళ్ళీ మొదలైందిరా బాబు అని అక్కడ 2-3 ఏళ్ళు పనిచేసి ఎంత ప్రయత్నించినా ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు, ఇంకా అక్కడే ఉండిపోవాల్సి వస్తుందేమో అన్నారట. మళ్ళీ ఇల్లు అక్కడ ఒక స్థలం కొని ఇల్లు కట్టడం మొదలెట్టాడు. వద్దయ్యా బాబు అన్నాను, గురువుగారు కాస్త ఆశీర్వదించాడు అన్నాడు. మళ్ళీ అక్కడ ఇల్లు కట్టి గృహప్రవేశం చేయగలిగి తీసుకెళ్ళి విజయనగరం పారేశారు ఈసారి. ఇంకా అక్కడికి వెళ్ళి పడ్డాడు. అక్కడ అసూయ గారు అనుకున్న గారు కాస్త భోజనం పెట్టారు, మళ్ళీ మా వైద్యాలు మా విజయనగరం అని. సరే మొత్తం మీద అక్కడికి వెళ్ళి కొద్ది రోజులు ఉన్నాడు, 4 రోజులు ఉన్నాడు, అక్కడ ఇల్లు కట్టుకున్నాడు. మళ్ళీ వద్దంటే అనుకుంటా ఈసారి ఆయన తీసుకెళ్ళి అస్సాం దగ్గర పారేశారు. అక్కడ ఉంది, అక్కడ రోజు గొడవ, బోడోలు గొడవ. ఇక ఈ బాధపడలేక ఇల్లు ఆపేశాడు. ఆపేసిన తర్వాత మనశ్శాంతిగా ఉంది. కొంతమంది జాతకం అనమాట, చాలా కష్టం గృహంగా ఉండదు. ఇంట్లోకి అడుగు పెట్టాడా, ఇది అమ్మ ఇది కొనా, అది అమ్మ ఇంకోటి కొనా, ట్రాన్స్ఫర్. అలాంటి వాళ్ళకి నిలకడగా కట్టుకున్న ఇంట్లో కనీసం ఎక్కువ కాలమైనా ఉండగలిగేటటువంటి పరమ ప్రభావాన్ని ఈ మంత్రం ఇస్తుంది. ఇవన్నీ దేవీ భాగవతంలో ఉందన్నమాట. అందుకని అసలు మొత్తం భూదేవి కటాక్షం మనకు ఉండాలి. ఆ భూదేవి మన కోసం స్వామిని వరాహస్వామిని ప్రశ్నించింది. అప్పుడు వరాహస్వామి అన్నాడు, నిజానికి నేను చైతన్య స్వరూపాన్ని, చైతన్యానికి శక్తి ఉంటుంది కనపడదు, విద్యుత్తు ప్రవహిస్తుంది, అది ప్రవహిస్తుందని మనకు తెలుసుగా కనపడదు, ఫ్యాన్ తిరుగుతోంది కాబట్టి ఓహో ఇందులో విద్యుత్ ఉంది అని తెలుస్తుంది మనకి, లైట్ వెలుగుతోంది అందులో విద్యుత్ ఉందని ఊహిస్తున్నాం. కానీ మనం అనుకుంటున్నట్టుగా కరెంట్ కనపడుతుంది, ఈ వైర్లో ఉన్నది కనపడదు. వైర్ తీసేసినా ఆ ముట్టుకుంటే షాక్ కొడుతుంది తప్ప ఆ కరెంట్ అనేది ఎలా ఉందో మనకి కనపడదు. ప్రత్యేకంగా భగవంతుడు కూడా నిర్గుణ పరబ్రహ్మ, శుద్ధ చైతన్యం, ఆయన శక్తి మనందరిలో ఉంటుంది, ఆయన మాత్రం బహిర్గతం కాడు. బహిర్గతం కానంత వరకు శక్తిని అనుభవించడం అందరి వల్ల కాదు. విద్యుత్తుని అంటే ఒప్పుకుంటున్నాడు కానీ షాక్ కొడుతుంది కాబట్టి అదే చైతన్యమే పరమాత్మ అంటే ఈ పిచ్చాడు ఒప్పుకోడు. అందుకని వీళ్ళందరికీ ఏదో ఒక అనుభూతి కలిగించడానికి ఏం చెయ్యాలి అని ఆలోచించాడు ఆయన. వీళ్ళ కోసమని అనేక రూపాలు ధరించాడు. కొన్ని జలచరాలుగా, కొన్ని భూచరాలుగా, కొన్ని ఖేచరాలుగా, కొన్ని జలభూ ద్వంద్వచరాలుగా, కొన్ని మూడు చోట్ల తిరిగేవాటిగా చేశాడు. జలచరాలుగా మారినట్టు మత్స్య అవతారం, పూర్తిగా చెరువులోనే ఉండగలదు, సముద్రంలోనే ఉండగలదు, అది బయట ఉంటే చచ్చిపోతుంది. అదే తాబేలో జల భూచరం రెండూ కూడా నీటిలోనూ ఉండగలదు, బయట ఉండగలదు, అందుకని కోరమ అవతారము ధరించాడు. కొన్ని ఉన్నాయి జలభూఖేచరాలు మూడు కూడా, కొంగలున్నాయి నీటిలో ఉండగలవు, నేల మీద తిరగలవు, ఆకాశంలో తిరగలవు, ఈ మూడు తిరగలవు. గరుత్మంతుడు సుపర్ణ అవతారం అటువంటిది, నీళ్ళల్లోకి వెళ్ళి టక్కన చేపని పట్టగలదు, ఆకాశంలో ఎగరగలడు, నేల మీద కసేపు తిరగలడు. ఇలాంటి అవతారాలు ఎత్తాడు. ఇటు నీటిని భూమిని సమానంగా ఉద్ధరించగలిగే వరాహ అవతారం ఎత్తాను నేను. ఇక జంతువుగా నరుడిగా రెండు రూపాలతో నృసింహుడిగా అయ్యాను. మత్స్యం, కోరమం, వరాహం, నారసింహం, వామనం, ఇటువంటి దశావతారాలే కాకుండా మొత్తం భగవంతుడికి 22 అవతారాలు ఉన్నాయి. అందులో 10 బాగా ప్రసిద్ధి అన్నమాట. ఆ 22 అవతారాల్లో కపిలుడి అవతారం ఒకటి, సాంఖ్యయోగాన్ని చెప్పాడు, నారదావతారంలో ధ్యానాన్ని అందించాడు, వేదవ్యాస రూపంలో పురాణాలు ఇచ్చాడు, సనక సనందనాథుల రూపంలో జగత్తంతా పర్యటించాలి, ఎక్కువ దేశాలు తిరగటం వల్ల కూడా మోక్షం వస్తుందని చెప్పారంటే మీరు గుర్తుపెట్టుకోండి. అందరినీ ద్వేషించకుండా అన్ని దేశాలు తిరిగితే ఏదో కాస్త ఆస్ట్రేలియా లాంటిది ఒకటి తిరగలేని వాడు ఒకటి ఉన్నారు, వాడు నన్ను బట్టి వెంటబెట్టి తిరిగేస్తారు ఒకటి, దాంతో ఆ పరమ కూడా పూర్తయిపోతుంది. మొత్తం మీద జగత్తంతా పర్యటించడం కూడా భగవత్ సేవే అన్నాడు ఆస్ట్రేలియా. ఇలా చరాచర జగత్తు తిరిగే సనక సనందన అవతారం, సనక సనందనాథులు ఎక్కువ కాలం ఉంటారు అన్నమాట. ఎక్కడ పట్టుమని 10 రోజులు ఇక్కడ ఉంటే ఇంకో 10 రోజులు ఇంకో చోట కడతారు. ఎప్పుడు మేము కూడా ఆఫీసుల్లో ఇలా తిరుగుతున్నటువంటి, చికాగో తిరుగుతాం లేకపోతే ఇంకో శారోజే తిరుగుతాం అంటే మేము కూడా సనక సనందనాథులైనా అడగ చేసేతాం అనేటువంటి. సనక సనందనాథులు భక్తులు అన్నమాట. పూర్తిగా సనక సనందనాథులు అవ్వాలంటే వాడు గొడ్డి పూ తిరుగుతారు, మరి గొడ్డ వేసుకు తిరుగుతున్నాడు. అఫ్ కోర్స్ అదరికి వచ్చాక కాస్త ఆ వాతావరణం కూడా అలవాటు అవుతుంది అనుకోండి వెళ్ళినారు. మొత్తం మీద ఈ తిరిగే అవతారాలు కొన్ని, కూర్చుని స్థిరంగా ఉండే అవతారాలు కొన్ని, బోధించే అవతారాలు కొన్ని, బాధించే అవతారాలు కొన్ని, ఇన్ని అవతారాలతో 22 రూపాలతో తిరుగుతున్నాడు. వీటన్నిటిని ఏమన్నారంటే అంశ అవతారాలు అన్నారు. ఏదే చంశ కళాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. అవతారాలు 22లో 21 అంశ అవతారాలు. అంటే అంత శక్తి డైరెక్ట్గా రాదు, కొంత శక్తి. ఒక్క కృష్ణుడు మాత్రం పూర్తి అవతారం, సంపూర్ణ అవతారం. అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం, పూర్తిగా భగవంతుడే దిగి వచ్చిన సంపూర్ణ అవతారం కృష్ణ అవతారం. అందుకే అవతారానికి ఉన్న విలువ అన్నిటికంటే ఎక్కువ అనమాట, మహిమలు ఎక్కువ చూపించిన అవతారం. ఈ అవతారాలన్నీ మానవుల యొక్క పుర్రెలను ఆకర్షించి వీరిని సరైన మార్గంలో పెట్టడానికి వచ్చినవే.
మనకు అనుమానం అప్పుడప్పుడు ఇన్ని రూపాలతో బదులుగా మిగతా మతాల వాళ్ళకి అప్పుడప్పుడు పిడిభాగం వాదించినట్టుగా ఒక్కటి చాలదానండి, ఒక్కటి ఎప్పుడూ చాలదు. లోకో భిన్న రుచి, తగ్గిన వాడు కూడా మాకు ఒకటే దేవుడు అంటారు కానీ వాళ్ళకి నిజంగా ఒక్కటి దేవుడు లేడు. బోరుడు ఉన్నాయి వాళ్ళు పైకి ఎవరు కానీ వాడకున్న భేదాలు మాకు అసలు లేనేలు. నిజంగా చెప్పాలంటే జ్ఞానముతో చూస్తే బ్రహ్మ అనే ఒక రూపంతో ఉన్నది ఇచ్ఛాశక్తి అంటారు. గుర్తుపెట్టుకోండి, త్రిమూర్తులు ముగ్గురు మూడు శక్తులు, ఒకటి ఇచ్ఛాశక్తి. అనగా ఏమిటి, నేను ఈ పని చెయ్యాలి అని ఒక కోరిక కోరడం, ఈ కోరికని బయటికి తీసుకురావడం జ్ఞానశక్తి. ఒక కోరిక వచ్చింది, అందులో కొంచెం తేలిక చెప్పుకోవాలంటే ఒక మంచి గుడి కట్టాలి అని ఒక సంకల్పం కలిగింది, ఈ సంకల్పాన్ని ఇచ్ఛ అన్నారు అంటే కోరిక. ఆ కోరికకి ఎలా చేస్తే బాగుంటుంది, ఈ గుడి కట్టడానికి ధనం ఎలా సంపాదించాలి, సంపాదించిన ధనంతో సద్వినియోగం చేస్తూ ఎలా కట్టాలి, కట్టిన తర్వాత దీని వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా, ఈ ఆలోచన చెయ్యాలిగా జ్ఞానశక్తి అన్నారు దాన్ని అనమాట. ఇంజనీరింగ్ ప్లాన్స్ అలా జాగ్రత్తగా ఉండాలంటే ఏదో గుడి కట్టేవాడు కట్టే కదా, లేకపోతే ఎంట్రన్స్ సరిగ్గా లేదు, లేకపోతే వాస్తు బాగాలేదు, గుడిలోకి వెళ్ళేవాడు లోపల ఇరుక్కుపోతున్నాడు, హోమం చేస్తే మొత్తం ధూపం బయటకు వెళ్ళటంలా దాంతో లోపల కొయ్యి కొయ్య పీలాడుతుంది ఏదో విషయం, ఫైర్ ఇంజిన్ వాడు మెరుగెత్తుకు వస్తాడు, వీడి మీద ఫైర్ అయిపోతాడు వాడు, ఈ ఇబ్బందులన్నీ ఉంటాయి. కాబట్టి బాగా ఆలోచించి ఈ పని చేయటం వల్ల భవిష్యత్తులో మనకి ఎంత ఇబ్బంది ఉంటుంది లేక లాభం ఉంటుందో తెలుసుకోవటం జ్ఞానశక్తి. దీనిని అమలు చేసి గుడి కట్టి ఈ మొత్తం గుడిని నిర్వహించడం క్రియాశక్తి. ఈ మూడు పనులు ఒకేసారి చెయ్యాలంటే మూడు రూపాలు ఉండాలి కనుక నేనేం చేశాను, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనే పేరుతో ముగ్గురుగా మారాను, ఒకటి ఇచ్ఛాశక్తి, ఒకటి జ్ఞానశక్తి, ఒకటి క్రియాశక్తి. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు ఈ పని చేయాలంటే వీళ్ళలో ఇచ్ఛ ఉంది, జ్ఞానం ఉంది, క్రియ ఉంది, కానీ శక్తి లేదు ప్రారంభంలో. గుర్తుపెట్టుకోవాలి, కోరిక ఉంది, జ్ఞానం ఉంది, పని చెయ్యాలి, కానీ ఈ మూడింటికి ఏం కావాలి, శక్తి కావాలి. యజ్ఞం చేయాలంటే అక్కడ ఒక శక్తి చెయ్యి కదలాలి. సుఖెత్తలేడు సుఖెత్తలేడు అనుకోండి ఇంకేం చేస్తాడు వీడు, నెయ్యి వెళ్ళి కూడా ఎవడో పోయలేడు కదా. అందువల్ల చెయ్యి ఎత్తాలంటే ఓపిక ఉండాలి, మాట్లాడాలంటే ఓపిక ఉండాలి, కదలాలంటే ఓపిక ఉండాలి. ఈ శక్తి ఎలా వస్తుంది అని భగవంతుడు వెళ్ళి సంకల్పం చేశాడు. ఈ శక్తి అమ్మ ప్రకృతి స్త్రీ, స్త్రీ లేకపోతే పురుషుడు వేస్టే పని చేయలేడు. ఇన్ని గౌరవం చెప్తాను కానీ ఇంట్లో ఏమైనా సరే బడి వీడు ఇక్కడ కూర్చోగానే కాఫీ అంటే కాఫీ తీసుకొచ్చేది శక్తే, అన్నం అంటే అన్నం పెట్టేది అనుకోండి వాడు కాదు, ఆయన అలాగొని కూర్చొని ఇలా పెత్తనమే విశ్వేశ్వరుడు కాశీలో చేసేది ఉంది కర్ర పెత్తనం తప్ప, కానీ అన్నం పెట్టాలంటే వాళ్ళు ఈయన కూడా ఆవిడే పెట్టాలి. అందువల్ల ఏ పని చేయాలన్నా పక్కన ప్రతి పురుషుడికి ఒక శక్తి కావాలి, ఇచ్చకి జ్ఞానానికి క్రియకి శక్తి కావాలి కనుక ఆ శక్తిని మళ్ళీ సంకల్పం చేశారు. ఆ శక్తి మూడు రూపాల్లో బయటకు వచ్చింది. ఆ మూడు రూపాలే వాణి, లక్ష్మి, పార్వతి. ఇప్పుడు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు అయ్యేవారు మా దగ్గర నుంచి మళ్ళీ ఈ పనులు విభజన జరగాలి. విభజన జరగాలి కదా, ఒకే పని మొత్తం ముగ్గురు ఉన్నారనుకుందాం కమిటీలో, ఒకటి ప్రెసిడెంట్, ఒకటి వైస్ ప్రెసిడెంట్, లేకపోతే ఒకటి సెక్రటరీయో, కానీ ఇంకా బోలెడన్ని పనులు ఉంటాయిగా. వీటిని చేయడానికి మెంబర్లు కావాలి ట్రస్ట్ బోర్డులో. ఈ మెంబర్ల కోసం ఏం చేశారు, మళ్ళీ పరివారాన్ని తమ శరీరం నుంచి సృష్టించారు. విష్ణుమూర్తికి మన్మథుడు, ఆయనతో పాటు గరుత్మంతుడు, ఆంజనేయుడు మొదలైన వాళ్ళు, శివుడికి గణపతి, కుమారస్వామి, నందీశ్వరాదులు, బ్రహ్మగారికి ఆయన పక్కనున్న జయ విజయాదులు, జ్ఞానశక్తులు సావిత్రి, గాయత్రి, సరస్వతి, బ్రహ్మానంద కళ ఇటువంటి వాళ్ళు. ఈ పరివారం అంతా వచ్చాక వీరందరికీ మీ మీరు ఈ పనులు చేయండి, ఒకడు రాత్రిగా ఉండండి, ఒకడు పగలుగా ఉండండి, ఒకడు సంధ్యగా ఉండండి, ఒకడేమో అన్నాలు వండేవాడిగా ఉండండి, ఒకళ్ళు భూమిగా ఉండండి, కొందరు పంటల రూపంలో ఉండండి, కొందరు గోవుల రూపంలో సేవ చేయండి, మేకల రూపంలో సేవ చేయండి. రోజు మీరు చదువుతున్న మత పుష్పాలు వేదం అదే, హస్త్య జావిగోరథం ప్రజానాం భవసి వాత ఆయుష్మంతం కరోతుమే. హస్తి ఏనుగు, అశ్వ, గుర్రం, అజ, మేక, ఆది, గొర్రె, ఇవన్నీ చెబుతున్నారు రోజు. హస్త్యశాజావి గో, గో, ఆవు, రథం, రథం, ఇవన్నీ మా కోసం ప్రజల కోసం. ఇయమ్మా మీరు రోజు శ్రీ సూక్తం కానీ పురుష సూక్తం కానీ రుద్రం కానీ వాటికి అర్థమైతే ఓహో భగవంతుడు క్రమక్రమంగా ఈ సృష్టిని నిలబెట్టడానికి ఇన్నింటి అవసరం ఉంది అని అందించాడు, ఇవి మాకు నిలబెట్టు అని మనం కోరుకుంటున్నాం అర్థమవుతుంది. నవజంకాలు రోజు కూడా మీకు ధాన్యాలు కోరుకుంటున్నారు మీరు. దేవారాస్యమే దేవాల ధాన్యం ఇయ్యి, శ్యామాక ఆస్యమే శ్యామాకం అని సన్నని ఒట్లుండేది పూర్వం, శ్యామాక ధాన్యం అని. అది ఆ ధాన్యం మాకి ఇప్పుడేవో బీటీ ఏవో పలావు బియ్యం బాస్మతి బియ్యం ఎలా అడుగుతున్నావు ఆ రోజులు ఆ బియ్యం అడిగారు అనమాట. అలాగే కంద చేమలు చేమల్ని శ్యామలు అంటారు అనమాట. ఇవన్నిటినీ ఈ దుంపల్ని వీటన్నిటినీ సక్రమంగా అట్టే పెట్టడం ఎలాగా, ప్రళయకాలంలో మళ్ళీ విత్తనములు లేకపోతే భూమి మీద మళ్ళీ వీటిని పండించడం కష్టం కనుక వాటి గోవు రూపంలో భూమి దాచేదిట. అది మనకి భాగవతంలో తృతీయ స్కంధంలో పృథు చరిత్రలో ఉంటుంది. అందులో భూదేవి అప్పుడప్పుడు మళ్ళీ ఈ విత్తనాలు జాగ్రత్తగా ఒకసారి భద్రపరుస్తూ ఉంటుంది, ఏ వాతావరణంలో ఏం పండుతుందో ఇస్తూ ఉంటుంది. ఇన్ని రకాలన్నీ కూడా పరివారం, ఇవన్నీ కూడా భగవంతుని పరివారం. కాబట్టి ఇన్ని ఆహారములు, ఇన్ని స్థలాలు, ఇన్ని వాతావరణాలు, ఇన్ని కాలాలు ఉన్న కారణం చేత మానవుడు ఒకే రూపం మీద మనస్సు నిలబెట్టలేడు. అందుకని మానవుడికి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క ఇష్టంగా ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని దీనికి ఉపాసన అనేది ఒకటి పెట్టాడు. ఆ ఉపాసన కోసం అనేక దేవతా రూపాలు వచ్చాయి. ఈ దేవతల్ని కంటితో చూడకపోయినా కనీసం వాళ్ళ రూపాలు చూసినా మనకు ఆనందం కలుగుతుందిగా. మన పిల్లలు మనకి దూరంగా ఉంటే మనం ఏం చేస్తున్నాం, ఇలా కంప్యూటర్ పెట్టుకుని వెబ్సైట్లో మా అబ్బాయి ఫోటో అడ్డి అని ప్రసారం చూసుకుని ఆనందపడటంలా, ఇప్పుడు ఫేస్బుక్లో పేరు పెట్టుకుని మాట్లాడటంలా, ఇలాంటివే ఆలయాలు కూడా. అందుకని ఏం చేశారంటే ప్రారంభావస్థలో ఆలయం అనేది వదిలిపెట్టి విగ్రహం పెట్టండి నాకు, ఆ విగ్రహంలో నన్ను చూడండి, అది మాత్రమే నేను కాదు కానీ అందులో కూడా నన్ను చూడండి, అందులో నా శక్తిని ఆవాహన చేస్తున్నాను అన్నాడు ఆయన. వెంటనే ప్రారంభంలో కృతయుగంలో మొట్టమొదటి స్వయంభూ మురివాడి వాడు మనం కడుతున్న గుళ్ళకి మూల కారకుడు. మళ్ళీ గుడిలో దేవతాశక్తిని అంటే విద్యుత్ ఉంది, ఈ విద్యుత్తుని ట్రాన్స్ఫార్మర్లను పెట్టి వాటి ద్వారా లోకంలో ప్రసారం చేస్తాం. మనం ఇంట్లోకి రావాలంటే ముందు పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి, అక్కడ నుంచి వైర్ కనెక్షన్ ఇస్తారు, పోల్ కనెక్షన్ వాడి. అసలు ట్రాన్స్ఫార్మర్ వాడు కూడంటే ఇదిగో ఇందులో విష్ణువు యొక్క శక్తిని ఆవాహన చేస్తున్నాం, ఇందులో విష్ణువు వచ్చి కూర్చుంటాడు. ఎలా కూర్చుంటాడట, పొద్దుటే లేచి తలుపు తీయగానే ఆవాహయామి అనగానే అందులో వస్తాడు. మళ్ళీ సాయంత్రం తలుపు వేసి పవళింపు సేవ చేయగానే ఈ శక్తిని ఉపసంహరిస్తాడు. పూర్వకాలానికి ఇప్పటికీ ఒక్క తేడా ఉంది, గుడి కట్టాం, గుడిలో ఒక్కసారి యంత్ర ప్రతిష్ట చేసి భగవంతుడిని ప్రతిష్ఠిస్తే ఇంకా భగవంతుడు అందులోనే ఉండిపోయేవాడు పూర్వం. కానీ కలియుగంలో అలా కాదు, కలియుగంలో పెద్ద గొడవ ఏమిటంటే 5000 సంవత్సరాలు గడిచాక కలియుగం ప్రారంభమై దేవాలయాల్లో దేవుడు ఉండడు అన్నారు. మీరు భయపడాల్సిన విషయాలు కలిపి జాగ్రత్తగా, కలేహ పంచసహస్రంచ వర్షం గతిత్వాన్ని భారతే, కలియుగం ప్రారంభమై 5000 సంవత్సరాలు దాటితే నదులలో దేవతలు ఉండరు, గుళ్ళల్లో దేవుళ్ళు ఉండరు, అప్పుడు మేము గుడికి ఎందుకు వెళ్ళాలి అని మీకు అనుమానం వస్తుంది. ఇప్పుడు అయిపోయింది 5127 దాటిపోయింది, 129 అందుకని చెప్పారు. ఇప్పుడు కలియుగంలో చేయవలసిన పని ఏమిటి, పూర్వం గుడి కట్టి కట్టగానే ఆ దేవుడికి అందులోనే ఉండేవాడు ఆ శక్తి, ఆ గుడి పగలగొట్టి మళ్ళీ కొత్త గుడి కట్టేదాకా. కానీ కలియుగంలో ఉండడం లేదు కనుక దీనికి ప్రతిదినము అర్చనలు జరగాలి, ప్రదక్షిణలు జరగాలి. పొద్దుటే గుడి తీసి ఆవాహయామి అనగానే అర్చకుడు అందులోకి ఆ దేవతా స్వరూపం మళ్ళీ వస్తుంది. సాయంత్రం తలుపు వేయగానే మళ్ళీ ఇందులో ఉన్న శక్తి వైకుంఠానికి వెళ్ళిపోతుంది, శివాలయంలో శక్తి కైలాసానికి వెళ్ళిపోతుంది, విఘ్నేశ్వరుడి దగ్గరికి ప్రవదగణాల్లో వెళ్ళిపోతుంది, మళ్ళీ పొద్దున తలుపు తీయగానే అందులోకి వచ్చి కూర్చుంటుంది. అనగా ఏ రోజుగా రోజు శక్తి మళ్ళీ మనం ఇవ్వాలి. ఇవ్వాలంటే ఏం చేయాలన్నమాట, భక్తులంతా మళ్ళీ అక్కడ సమావేశమై అర్చకుడు మళ్ళీ పెట్టుకుని అర్చనలు చేయించి ఆ అర్చకుడితో పాటు మనము కూడా ఉంటేనే వాళ్ళు కేవలం వాడక్కడ కూర్చుంటే కదా, చక్కగా కమిటీ వాళ్ళు ఇలా ఇక్కడ ఎలా అయితే ఎలా కూర్చుంటున్నారో అలాగా భక్తులు మధ్య మధ్యలో ప్రవచనాలు, ప్రవచనం జరిగితే అమ్మయ్య ఒక సంవత్సరం పాటు నాకు మంచి శక్తి వచ్చిందిరా అని మళ్ళీ ఆయన అక్కడ కూర్చుంటాడు అన్నమాట. తద్వారా ఎప్పటికప్పుడు దేవతాశక్తిని తెచ్చుకోవాలి, అందువల్ల మందిరములు కట్టవలసిందే, వాటికి యథాశక్తిగా అర్చనలు జరగవలసిందే, అక్కడ జరగవలసిన కార్యాలు జరిగితే అందులో మళ్ళీ కొంతకాలం భగవంతుడు కూర్చుంటాడు, లేకపోతే కొంతకాలం పాటు ఇల్లు మూసేసి వెళ్ళిపోయారు రథులు దేవుడు ఉంటాడు, ఆ శక్తి ఉపసంహారం అయిపోతుంది. అలా దేవుడిని ఉపసంహరించి పంపేసిన మహాపాపం మనకు తిట్టుకుంటుంది. దానివల్ల పొందవలసిన శక్తులు సక్రమంగా పొందలేకపోతున్నాం. అందువల్ల మందిరములు ఉండవలసినది. ఎవడికి ఏ పుర్రెలో ఏ ఆకారం ఇష్టమో ఆకారాలన్నీ ప్రతిష్ఠించుకుని పూజించవచ్చు. ఏ దేవుడికి నమస్కరించినా చివరికి ఇవన్నీ ఒక చోటకి వెళతాయి. స్వయంగా విష్ణువు చెప్పిన మాట, నదీనాం సాగరోగతి, నదులన్నీ సముద్రంలో కలుస్తున్నాయి, చివరికి ఏ నది అయినా సముద్రంలో కలవలసిందే. నువ్వు ఎవరికి నమస్కరించినా ఒక్కడే పరబ్రహ్మ గనక అక్కడికే వెళతాయి నమస్కారాలన్నీ. నువ్వు శివుడను, కేశవుడను, గణపతి అను, కుమారస్వామి అను, కానీ వీళ్ళందరికీ చేసే ఉపచారములన్నీ నాకే వస్తాయి. శివుడి కోసం వేసిన పువ్వులు కేవలం శివుడి దగ్గరికి వెళ్ళవు, విష్ణువు దగ్గరికి కూడా వెళతాయి. ఆ జ్ఞానం కలిగిన వాడు మాత్రమే నా దగ్గరకు వస్తాడు అన్నాడు. నీ ఇష్టం వచ్చిన దేవుడు కట్టిల్లు. యస్మై కస్మై చ దేవాయ, దేవీ భాగవతం నవమ స్కంధంలో 5వ అధ్యాయంలోని గొప్ప శ్లోకం ఇది. యస్మై కస్మై చ దేవాయ యో తదాతి గృహన్నర స తత్ర లోకే వసతి రేణుమానాబ్దమేవ చ అన్నాడు. అత్యద్భుత శ్లోకం ఇది, వినాలి మనందరం కూడా. నీ ఇష్టం వచ్చిన ఒక దేవుడికి గుడి కట్టు. యస్మై కస్మై చ దేవాయ అంటే ఏదో ఒక దేవుడికి. యహ ఎవడు దాతి గృహం నర, ఏ నరుడేనో వెళ్ళిస్తే అంటే గుడి కడితే. ఇప్పుడు ఉదాహరణకి మీరు గణపతి, వెంకటేశ్వరుడు, ఈ శివుడు, ఈ ముగ్గురిని ఈ గుడిలో పెట్టుకున్నారు. ఈ గుడికి మీరు ఏమని పేరెట్టారు? అమెరికాలో శాండియాగోలో శివ విష్ణు ఆలయం అని పేరు పెట్టుకున్నారు. శివ విష్ణు ఆలయము అని తర్వాత ఏం పేరు పెడతారో చూద్దాం. ఈ ఆలయానికి పేరు పెట్టారు కదా, ఈ గుడే మీరు మళ్ళీ కడదాం అనుకున్నారు. గుడి కట్టాలంటే ఏం కావాలి మీకు? ఖచ్చితంగా ఉండవలసింది ఇసుక. ఎందుకంటే ఇప్పుడంటే ఏదో చెక్క పెట్టేశారు కానీ కింద ఫ్లోరింగ్ ఉంటుంది, గోడలు కట్టాలి, అలాంటి మందిరం కట్టాలంటే ఆ కట్టడానికి ఎంత ఇసుక వాడారో ఎవరైనా లెక్క పెట్టగలరా? కష్టం. వాళ్ళకి ఉదాహరణకు ఒక 10 లారీలు ఇసుక అవసరమయ్యింది. ఈ 10 లారీలు ఇసుక ఒక చోట గుట్టగా పోయండి, అందులో ఒక్కొక్క రేణు ఇసుక రేణువులు ఎంత ఉంటాయి కదా కణాలు, ఆ ఇసుక పార్టికల్స్ తీసి పక్కన పెట్టండి. ఒక్కరోజు కాదట, సంవత్సరానికి ఒక రేణు పక్కన పెట్టండి. ఓ 10 లారీలు గుట్ట పోసి 10 సంవత్సరానికి అందులో ఒక రేణు పక్కన పెట్టండి. అలా సంవత్సరానికి ఒకసారి చొప్పున ఒక రేణు పక్కన పెట్టి ఈ గుట్టంతా లెక్కెట్టడానికి ఎంతకాలం పడుతుందో ఒకసారి ఆలోచించండి. అసలు మనం అదే బతకాలి. చచ్చి చెట్టు 50 ఏళ్ళు 60 ఏళ్ళు 100 ఏళ్ళు బతుకాం అనుకుందాం, 100 ఏళ్లలో ఏడాదికి ఒకసారి ఒక రేణు పక్కన పెడితే 100 ఇసుకణాలు పక్కన పెడతాం, కానీ ఉన్నది 10 లారీలు గుట్ట. మొత్తం అంతా లెక్క పెట్టడానికి ఎంతకాలం పడుతుందో అన్నేళ్ళు నువ్వు ఏ దేవుడికి గుడి కట్టావో ఆ దేవాలయపు అధిష్టాన దేవత లోకంలో ఉంటావు. విష్ణువు కడితే విష్ణు లోకంలో, వైకుంఠ లోకంలో ఉంటావు, శివాలయం కడితే శివలోకంలో ఉంటావు అన్నమాట. స తత్ర లోకే వసతి అంటే ఆ గుడిలో ఏ దేవుడు ఉన్నాడో ఆ దేవుడి లోకంలో ఈ కట్టిన వాడు ఉంటాడట. ఎంతకాలం? రేణుమానాబ్దమేవచ, ఆ రేణువులు లెక్క పెట్టడానికి ఎంతకాలం పెడితే అన్నేళ్ళు. ఒక 1 కోటి రేణువులు ఉన్నాయనుకున్న ఒక లారీలు అంటే వీడు 1 కోటి సంవత్సరాలు కూడా అక్కడ ఉంటాడు. ఉత్తి కోటల్లా సంవత్సరానికి ఒకటి చొప్పున లెక్కడతాడు కాబట్టి ఈ సంవత్సరములు ఇంటూ ప్లస్ 1 కోటి అన్నేళ్ళు ఉంటాడట. ఈ క్యాలిక్యులేషన్ అసలు మనం చేయలేదు, ఆ దూరగడ్డ కూడా అనవసరం అనమాట. అన్నాళ్ళు ఆ దేవలోకంలో ఉంటాడు, అందుకని ఆలయములు కట్టాలి. ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం, కట్టినవాడు అనేవాడు ఒకడే ఉంటాడా చాలా మంది ఉంటారా? ఒక గుడి కట్టేందుకు ఒక్కడు కట్టలేడు కదా, ఏదో అదృష్టవశాత్తు ఏర్పోటీశ్వరుడు మహానుభావుడు భక్తితో తన కోసం కట్టుకోవచ్చు. కానీ అలా కట్టడం కంటే కలిసి కట్టాలని శాస్త్రం. కలవు సంఘీ శక్తి, కలియుగంలో సంఘమే శక్తి, ఒంటరిగా చేయకుండా 10 మంది కలిసి చేస్తేనే అది ఎక్కువ పుణ్యం అన్నారు. 1000 మంది కలిసి గుడి కట్టారు, అందరూ విరాళాలు ఇచ్చారు, వీళ్ళందరికీ ఒకే ఫలితం. ఒక్కడు కడితే అంత ఫలితం, ఇంతమందికి అసలు ఒక్కడు కట్టిన దానికంటే అందరూ కలిసి కడితే ఎక్కువ ఫలితం అన్నారు. అందులో పాలు పంచుకున్న వాడు ఎవడైనా కర్త కారయిత చేయవ ప్రేరకశ్చ అనుమోదక సర్వదా సర్వకార్యేషు చత్వారః సమభాగినః, కర్త ముందు చేసేవాడు, కాల ఈత చేయించేవాడు. అందరూ చెయ్యరు కదా, ఒకటి చెయ్యాలని ముందుకు వచ్చాడు, అయ్యా చెయ్యండి అని వాడిని ప్రోత్సాహపరిచి చేయించేవాడు. దగ్గరుండి తద్దిరం పెట్టేవాడు తమ్ముడు అని సాగుతుందండి. వాడు తద్దిరం మా అన్నగారు పెట్టాలి. ఇప్పుడు అన్నగారు పెడుతుంటే తమ్ముడు చేయించుకుంటే చాలు వీడు చేసినట్టే. మనం ఈ పూర్ణాహుతుల్లో కూడా అంతే, భర్త గారు పూర్ణాహుతి చేస్తుంటే భార్య గారు పక్కన చేయించుకుంటుంది, అంటే ఈవిడు కూడా చేసినట్టే అనమాట. ఆయన కర్త ఈవిడ కారయిత. ప్రేమకులు ఏమండోయ్ పలానా చోట గుడితే గుడి కడితే చాలా మంచిదే అండోయ్ అని అసలు గుడి కట్టడానికి ప్రేరేపణ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. కొంతమంది పక్కన ఉండి మీరు గ్యారంటీ కడతారు, మీరు నిలబడండి అని ప్రేరేపించిన వాడు ప్రేరకుడు అనమాట. ఇంకా నాలుగు వాడు, వీడు చెయ్యడు చేయించడు కనీసం ప్రోత్సహించడు కానీ ఆనందిస్తాడు చూసి, చిచ్చి దొంగ పేరులో తిట్టడు. అనుమోదకుడు అంటే వీడు అనమాట. ఎక్కువ మంది కూర్చొని ఆనందిస్తున్నాం, ఆ భయం పోన్లే మనం చేయలేకపోతే వాడు కడుతున్నారా అని, ఆవిడ గట్టిస్తోందిరా వాడు ప్రోత్సహించాడురా అని చూచి ఆనందిస్తే వీడికి కూడా అందులో ఉంది భాగం. ఎంత అదృష్టం, కనీసం అందుకే ఆనందించమన్నారు. ఎంత చేయకపోయినా చేసేవాడు చూసి ఆనందించమన్నారు, కట్టకపోయినా కట్టేవాడిని చూసి ఆనందించమన్నారు, ఇవ్వలేకపోయినా ఇచ్చేవాడిని చూసి ఆనందించమన్నారు. అంచేత కర్త, కారయిత, ప్రేరకుడు, అనుమోదకుడు ఈ నలుగురికి సమాన ఫలితం వచ్చేస్తుంది. అందుకని ఏ వంకతో అయినా ఆలయములను కట్టి తీరవలసిందే. అందులో కలియుగంలో ఆలయం చాలా గొప్పది. మనకి ఏడు సంతానాలు ఉన్నాయి. అల్లసాని పెద్దనవారు మరు చరిత్రలో ప్రత్యేకంగా ప్రారంభంలో కృష్ణదేవరాయల ద్వారా అనిపిస్తాడనమాట. సప్త సంతానములలో ప్రశస్తిగాంచి ఖిలముగానిది భూమిని సత్కృతి యచూవే అని. ఏడు సంతానాలు ఉన్నాయి. అందులో ఒక సంతానం కావ్యం అంకితం కూడా పుచ్చుకోవటం అనమాట. పిల్లలు ఎలాగో కనబెట్టిన సంతానం ఇది కాకుండా చెరువు తవ్విస్తే అది రెండవ సంతానం. అందుకే పూర్వం ఏం చేసేవారు, వాళ్ళలో చెరువులు తవ్వించేవారు, చెరువులు పూడ్చి ఆక్రమించుకుని నిలు కట్టుకునేవారు గదావతిలో. ఇక మూడవది గుడి కట్టించటం, నాలుగవది పుస్తకాన్ని అంకితం పుచ్చుకోవటం. అసలు ఎంత గొప్పదండి అది. ఐదవది ఆవుతుని అచ్చు వేసి విడిచిపెట్టడం, అదొక గొప్ప సంతానం. అందుకే ఇప్పుడు కూడా నిజంగా అన్ని ఆవుతుల్ని పట్టుకొచ్చి ఎడ్ల కింద బడు కట్టేస్తే అసలు గోజాతి ఆగిపోతుంది. గోజాతి బాగుంటే జగత్తు బాగుంటుంది. గోవులో సకల లోకాలు ఉన్నాయి. ఒక్క గోవు పూజింపబడితే చరాచర జగత్తంతా పూజింపబడినట్టే. గవా మంగేషు తిష్టంతి భువనాన్ని చతుర్దశ అన్నారు. అందుకని ఆవులు 14 లోకాలు ఉన్నాయి కనుక దాన్ని పూజించాలి కనుక పూజించాలంటే వాటి జాతి అభివృద్ధి పొందాలి కనుక అభివృద్ధి పొందాలంటే ఈ గోవులను అభివృద్ధి చేసే ఆవోతులు ఉండాలి కనుక ఆవోతులు అచ్చోసవరడం కూడా ఒక సంతానం అన్నారు. ఇది కాకుండా సొంత ఇల్లు కట్టుకుని దానం చేయడం బ్రాహ్మణోత్తముడికి, అది కూడా ఒక గొప్ప అద్భుతమైన సంతానం అన్నారు. ఏడవది ఎవరు యజ్ఞం చేయడం కూడా ఒక సంతానం. ఈ సప్త సంతానాల్లో ఆలయం శాశ్వతంగా భూమి మీద ఉండిపోతుంది. కాబట్టి వాడు అందువల్ల భూమి మీద వాడు వీడున్నా లేకపోయినా వీడి పేరు నిలబడిపోతుంది, పైకాలంలో శాశ్వతంగా నిలబడిపోతుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒక ఆలయం అది కూడా సామూహికంగానే చేయాలి, విడివిడిగా చేయకూడదు. విడివిడిగా చేస్తే అహంకారం వస్తుందట, నేను ఒక్కడే డబ్బు ఉన్నవాడిని కాబట్టి నేను కట్టేశానంటే 10 మందికి అవకాశం పోగొట్టేస్తున్నాం. ఓసారి తమాషా జరిగింది. ఒక ఆయన కటిక దారిద్ర్యంతో నానా బాధ పడుతున్నాడు. వీడి దారిద్ర్యం పోవడానికి మార్గం చెప్పమని ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఏమిటో తెలియదండి, ఎన్ని కష్టాలు పడినా దరిద్రంలోంచి బయటపడటం లేదు, నన్ను అనుగ్రహించండి అన్నాడు. ఆయన వీడి జాతకం చూసి, నువ్వు పూర్వజన్మలో ఎవరికి అన్నం పెట్టలేదు, ఎవడైనా అన్నం తింటుంటే వాడి నోటి దగ్గర ఉన్న కూడులు లాగేసావు, అందువల్ల ఈ జన్మలో నువ్వు డబ్బు సంపాదించలేక దారిద్ర్యం పొందుతున్నావు, నీ దారిద్ర్యం పోవాలంటే 1000 మందికి అన్నదానం చెయ్యి, అన్నం పెడితే నీకు దారిద్ర్యం పోయి మంచి సంపాదన వస్తుంది అన్నాడు. నేనే దరిద్రంతో ఏడుస్తుంటే 1000 మందికి ఏం అన్నం పెట్టనండి అన్నాడు వీడు. ఏమో ఏం పడతావు, 1000 మందికి అన్నం పెట్టన్నాడు. పెడితే గ్యారంటీ. ఈ పిచ్చయ్య ఇలా చెప్పాడు, నేను చూస్తే వస్తున్నాను అనుకుని ఈయన ఆ ఊళ్ళో ఓ అర్చక స్వామి దగ్గరికి వెళ్ళాడు. అర్చక స్వామి, పలానా గురువుగారు నా జాతకం చూశాడు, పూర్వజన్మలో నేను అన్నదానం చేయలేదంటే ఎవరన్నా చేస్తే వెనక్కి లాగేట దాంతో ఈ జన్మలో దారిద్ర్యం అంటే 1000 మందికి అన్నం పెట్టమన్నాడు, 1000 మందికి పెట్టలేనంటే దీని నుంచి బయటపడ్డానికి ఏదైనా తేలికైన మార్గం ఉందా అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఈ ఊళ్ళో ఒక మంచి పౌరాణికుడు కూడా ఉన్నాడు, పురాణాలు చెప్పేవాడు ఒక్కడ అన్నం తింటే ఒకేసారి 1000 మంది బ్రాహ్మణులు భోజనం చేసిన పుణ్యం వస్తుంది, ఆ పౌరాణికుడిని పట్టుకొచ్చి వాడికి అన్నం పెట్టి అన్నాడు. వీడు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా 1000 మందికి అన్నం పెట్టలేనండి, మీ ఒక్కరికి అన్నం పెడితే 1000 మందికి పెట్టినట్టేట, ఆ ఒక్కతో నా పాపం పోయి ఏదో కాస్త దారిద్ర్యం నుంచి బయటపడతానని అన్నాడు. ఈయన వెనక ముందు చూడకుండా సరైన ఒప్పేసుకున్నాడు. ఈయన పిలిచాడు, భోజనం పెట్టాడు. ఆకు ఆఖరి భోజనం అయిపోయాక ఆకు ఎవరైతే వాడికే పుణ్యం, అందుకని స్వయంగా భోజనం పెట్టిన ఈ పేదవాడే ఆకు తీశాడు. తీయగానే టక్ మళ్ళీ 2 ఆకు ప్రత్యక్షం అయింది అక్కడ ఎంగిలాడు, వాడికి మతం అయింది. పక్కన ఒక బస్తా తీసి ఆ బస్తాలో ఆకు తీసేసాడు, మళ్ళీ ఇంకో ఆకు ఇది తీస్తే ఇంకో ఆకు 1000 ఆకులు వచ్చాడు ఒకదాని తర్వాత ఒకటి. అమ్మ బాబు, అందుకనమాట అర్జునుడు చెప్పాడు, ఒక పౌరాణికుడు అన్నం తింటే వాడు ఎగిరాకు తీసినప్పుడల్లా ఒక ఆకు వస్తుంది, 1000 ఆకులు వచ్చాయి అంటే వాడు అన్నం తింటే 1000 ఆకులు లేచినట్టే, 1000 మంది భోజనం చేసినట్టే అనుకున్నాడు. ఈ ఆకులన్నీ తీసేసి పక్కన పెట్టాడు. ఆ రోజు నుంచి పౌరాణికుడికి పురాణం చెబుదాం స్టేజ్ మీద కూర్చుంటే రోడ్లకు మాట వచ్చేది కాదు, మెమ్మెమ్మే తెప్పెంపే కాగితాలు చూసుకుంటే కానీ ప్రతిసారి గుర్తొచ్చేది కాదు. వీడు బెంబేలు ఎత్తిపోయి గుళ్ళోకి వెళ్ళి హరహర మహాదేవ శంభు మంచి శుభార్చకుడు ఆయన, ఇదేమిటయ్యా పురాణం చెప్పుకునేవాడిని నాకు వాక్కు లేకపోతే అంటే ఇలా స్తంభించిపోయింది, సరిగ్గా మాట రావటంలో తడుక్కుంటున్నాను బాబోయ్, నన్ను రక్షించన్నట్ట. అప్పుడు శివుడు శివలింగంలో తన్నాడు, నువ్వు చిన్న పాపం చేసావు అందుకే నీకు మొత్తం వాక్ స్తంభన అయిపోయింది.